सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं ग्लीं ॐ कैलह्रीं हसकहलह्रीं सकलह्रीं श्रीं ॐ द्रां श्रीकृष्णश्यामकमलनयना दत्तात्रेयाय शरणं मम द्रां। सप्तऋषि वेदविश्वविद्यालयं तरफुन గురు చేతనత్వ స్థాయిలలో మాస్టర్స్ డిగ్రీ కొరకు ప్రయత్నిస్తోన్న మనము క్లుప్తంగా ఇన్నాళ్లు మనం అర్థం చేసుకున్నటువంటిది అర్థం చేసుకుని ఈ రాబోయే 52 రోజులలో ముందు పరిపూర్ణమైనటువంటి అవగాహన గురువుల యొక్క జీవిత చరిత్రలలో, తర్వాత గురువుల యొక్క పరిణామ క్రమంలో వాళ్ల స్థాయి, అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ దగ్గర నుంచి యూనివర్సిటీ లెక్చరర్స్ వరకు అందరూ ఎమ్మెల్యే, కానీ ఎలిమెంటరీ స్కూల్లో పాఠం చెప్పే వాళ్ల స్థాయి వేరు, ఇందులో పాఠం చెప్పే తీరులో డిగ్రీలో ఒకటి అందరూ. అంచేత దీన్ని బట్టి గురువుల స్థాయి మీరు చెప్తున్నారు కనుక మాస్టర్ ఒక గురువు తక్కువ ఒక గురువు ఎక్కువ కాదు, డిగ్రీలో అందరూ ఒకటే. అందరి డిగ్రీలు ఏంటి? పరమే వ్యోమన్. అందరూ కూడా వాళ్ళు చేసేటటువంటి ప్రతి క్రియాకలాపము కూడా ఆ మహాశూన్య స్థితిలోంచి చేస్తారు. ఆ మహాశూన్య స్థితిలో చేసేటటువంటి ఎన్ని అద్భుతమైనటువంటి పనులు ఉన్నాయో చూడండి. మీరు చేసేవే, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, అన్నం అరుగుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, అనేక బ్యాక్టీరియాలు మన మీద ఆక్రమణ చేస్తూ ఉంటే, దానికి తగిన యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి, ఇవన్నీ వాటంతట అవి జరిగిపోతుంటాయి. చెవులలో కనుక శబ్దం పడితే వేద ప్రమాణంగా తాను నేడర్ అనేటటువంటి శాస్త్రజ్ఞుడు ప్రూవ్ చేస్తున్నాడు, అగ్నిమీలే పురోహితం హోతారం రత్నధాతం అనే శబ్దాలే అక్కడ ఏర్పడతాయని. అంచేత మీరు గుర్తుంచుకోవలసినటువంటిది ఏంటి అంటే, గురువుల యొక్క స్థాయిలో తేడా లేదు, గురువులు చెప్పేటటువంటి వ్యక్తులలో తేడాలున్నాయి. ఆ స్థాయి భేదం గుర్తించుకోమంటున్నా. అంచేత మాటలు వాడుతున్నప్పుడు కొన్ని విపరీత అర్థాలు వచ్చేటటువంటి మాటలు వాడతాం. ఈ గురువు స్థాయి, ఎలిమెంటరీ స్కూల్ టీచర్ చిన్న, టెన్త్ క్లాస్ టీచర్ ఇంకాస్త పెద్ద, ఇంటర్మీడియట్ లెక్చర్ ఇంకాస్త పెద్ద, కానీ అందరూ ఎమ్మెల్యే. ఎడ్యుకేషన్ లెవెల్లో ఆల్ ఆర్ ఈక్వల్. కానీ ఎలిమెంటరీ స్కూల్ టీచర్కి, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ టీచర్కి తేడా ఎక్కడొస్తోంది? వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులలో తేడా ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి స్థాయి భేదం అయినట్టే. ఇప్పుడు మనకి ప్రపంచంలో ఎందుకు ఈ స్థాయిగతమైనటువంటి తేడాలు మనం గుర్తించుకోవాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ప్రపంచంలో అన్ని స్థాయిల గురువులు ఉన్నారు. అన్ని స్థాయిల గురువులు అంటే మళ్లీ మళ్లీ ఇది మళ్లీ నేను రిపీట్ చేయకపోవచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఏంటి చెప్తున్నాను, గురువుల యొక్క స్థాయి భేదం అంటే నా ఉద్దేశ్యం గురువుల యొక్క స్థాయిలో భేదము కాదు, వాళ్ళు ఎలాంటి విద్యార్థులకు జ్ఞానం బోధ చేస్తున్నారు ఆ విద్యార్థుల స్థాయి బట్టి వీడు స్థాయి మార్చుకుంటాడు. ఇప్పుడు కాలేజీలోనే బీఎస్సీకి చెప్తాను, బీఎస్సీలో మళ్ళీ థర్డ్ బీఎస్సీకి చెప్తాను, సెకండ్ బీఎస్సీకి చెప్తాను, ఫస్ట్ బీఎస్సీకి చెప్తాను, ఒకసారి జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ కూడా చెప్తూ ఉంటాం. మరి అదే లెక్చరర్ కదా, కానీ లెక్చరర్ ఏం చేస్తాడు, తను చెప్పేటటువంటి విషయాలలో స్థాయి భేదం వస్తుంది. అంటే మీరు గురు చరిత్రలు చదువుతున్నప్పుడు శిష్యుడి యొక్క స్థాయి బట్టి గురువు యొక్క మాటని అనలైజ్ చేయటం నేర్చుకోండి. మనం చేసేటటువంటి చాలా తప్పులు ఎక్కడ చేస్తామంటే, ఒక గురువు ఒకడికి ఒక మాట చెప్తాడు, అది మీకు వర్తింప చేసుకుంటారు, గురువులు సామూహికంగా చెప్పినటువంటి మాట మాత్రమే అందరికీ సమానంగా వర్తింపబడుతుంది. వ్యక్తిగతంగా చెప్పినప్పుడు, వ్యక్తిగతంగా చెప్పినటువంటి మాట ఆ క్షణములో ఆ వ్యక్తికి మాత్రమే కరెక్ట్. అది మిగతా విషయాల్లో కాదు. అది అంచేత పుస్తకాలలో చెప్పినటువంటి సలహాలు వాటిని మీరు చదివినప్పుడు, ఈ చరిత్రలు చదివినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అది జనరల్ గా చెప్పబడినటువంటి విషయమా, వ్యక్తిగతముగా చెప్పబడినటువంటి విషయమా, ఇది మీరు చాలా జాగ్రత్తగా అలవాటు చేసుకోవాలి. కానీ నేను చదివిన అనేక గురువుల చరిత్ర యొక్క పుస్తకాలలో ఆ రాసిన వాళ్ళ గొప్పతనం, లేకపోతే రాయించుకున్న గురువుల యొక్క గొప్పతనం, అందరికి ఉపయోగపడే విషయాలే రాశారు. వ్యక్తిగతమైనటువంటి సలహాలు అవి లెటర్స్ పేరులో వేరుగా చేశారు, ఉత్తరాలు వ్యక్తిగతమైనవి. అంచేత ఉత్తరాలు బట్టి మనం నిర్ణయం చేసుకోలేం, కానీ సామూహికంగా సభలో ప్రసంగించినప్పుడు కానీ, 20-30 మంది కలిపి సలహాలు ఇస్తున్నప్పుడు కానీ, అవన్నీ కూడా మనం జనరల్ టాపిక్ గా తీసుకునవచ్చు. ఇది మనసులో పెట్టుకుని గురు చరిత్రలలో మీరు చదవలసిందేంటి, అర్థం చేసుకోవాల్సిందేంటి, పరిణామ క్రమములో ఒక్కొక్క గురువు తన దగ్గరికి వచ్చిన వాళ్లకి ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చాడు. కామన్ గా ఉండేటటువంటి సలహాలు ఏంటి, ముందు దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళ క్లుప్తంగా అది నేను చెప్పింది. మొట్టమొదట వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తు సూక్ష్మ జగత్తుల యొక్క ప్రతిబింబము మాత్రమే. ఈ భౌతిక జగత్తులో మీరు ఏ మార్పు తీసుకురావాలన్నా మార్పు ఎక్కడ రావాలి, సూక్ష్మ జగత్తులో రావాలి. మనం ఏం చేస్తున్నాం పిచ్చివాళ్ళలాగా, మనకి సుఖంగా లేదు అదిగా లేదు అంటే పరిస్థితులు మార్చడం, అది మార్చడం ఇది మార్చడం చేస్తున్నాం మనం. మార్పు ఎక్కడ చేయాలి, రూట్. అంచేత సూక్ష్మ జగత్తు మనకి అర్థం అవ్వాలి. ఏ సూక్ష్మ జగత్తు అర్థం అవ్వాలి అంటే, వాళ్ళు పేర్లు కూడా మనకు అర్థం అవటానికి పెట్టారు. కారణ జగత్, కారణ జగత్ అంటే ఈ మొత్తం ప్రపంచానికి కారణమైనటువంటి స్థితి. దీన్ని కారణ జగత్ అంటున్నాం మనం, నిద్రాస్థితిని, నిద్రాస్థితిని మనము కారణ జగత్ అంటాం. నిద్రాస్థితి అంటే ఏంటి, పరమేవ్యోమ. అంచేత ఈ సంపూర్ణ సృష్టిలో మీరు మార్పు తీసుకురావాలి అంటే, మార్పు ఎక్కడ నుంచి మొదలవ్వాలి, పరమేవ్యోమంలో మొదలవ్వాలి. అక్కడ మీరు చెయ్యని మార్పు ప్రపంచంలోకి రాదు. మరి ఇన్ని సైంటిఫిక్ డిస్కవరీస్ జరుగుతున్నాయి అనేక చోట్ల, ఫ్రెంచ్ రెవల్యూషన్ అని, మన సిపాయి మ్యూటిని, క్రాంతి జరిగే కదా. మరి క్రాంతి చెయ్యాలి అనేటటువంటి కోరిక మనుష్యుల్లో ఎలా కలిగింది అంటే, దానికి కారణము పరమే వ్యోమన్ స్థితిలో ఇంకా ఇక్కడ మార్పు రావాలి అని నిర్ణయించుకుని కొంతమంది గురుతుల్యులు లేక గురువులు, ఇద్దరు ఒకటే ఆ విషయంలో, పరమే వ్యోమంలో తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేసే టెక్నిక్ నేర్చుకోవాలి మీరు. ఇంచేత టెక్నిక్ నేర్చుకోవాలి అని చెప్తున్నానంటే, పరమే వ్యోమన్ అంటే ఏంటి, నేను లేను, ప్రపంచం లేదు, ఏమీ లేదు, ఇది పరమే వ్యోమన్ స్థితి, ఆలోచనారహిత స్థితి, ఇంద్రియాతీత స్థితి, భావాతీత స్థితి, ఋతుంబర ప్రజ్ఞా స్థితి, సమాధి స్థితి, యోగ స్థితి, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి దానికి, పేరు గురించి దెబ్బలాడుకోకండి. మీరు ఏ స్థితి యొక్క ఆ అనుభూతి ఏంటి, అనుభూతి అంటే ఏం చెప్తాం అక్కడ, అచింత్యము, అనిర్వచనీయము. అక్కడ ఉండి తపస్సు చేయాలి. గొడవ అది, మరి తపస్సు ఎలా చేస్తావు అక్కడ ఉండి, ఏం చెప్తున్నావు నువ్వు, లేవంటున్నావు, నేను ఈ పని చేస్తున్నావు నీకు తెలియకూడదు, తెలియకూడదు కానీ నువ్వు తపస్సు చేయాలి. నువ్వు తెలియకుండా చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నావు. పెద్ద పెద్ద డాక్టర్లకు తెలియనటువంటి విషయాలు మీ శరీరంలో తొలగిపోతున్నాయి. గుండె ఎలా కొట్టుకుంటుందో ఈ క్షణానికి కూడా డాక్టర్లకు తెలియదు. రేపు ఎవడైనా కనిపెడితే తప్ప కొట్టుకుంటోందని తెలుసు, ఎలా కొట్టుకుంటుందో తెలుసు, కానీ అసలు ఎందుకు కొట్టుకోవాలి. విపరీతమైనటువంటి హార్ట్ అటాక్ వచ్చేసి బతుకుతాడు, ఏమీ అవదు, కాస్త కాలు అలా కుదుపుతాడు, ఆగిపోతుంది గుండె. ఎందుకు జరిగిందో తెలియదు డాక్టర్లకి. మరి ఎందుకు జరుగుతుంది, ఎందుకు గుండె కొట్టుకుంటోంది అని మామూలుగా కొట్టుకుంటున్నా, ఎంత స్ట్రెస్, ఎంత స్ట్రెయిన్ అది భరిస్తుందని. పుట్టిన దగ్గర నుంచి మళ్లీ మనిషి చనిపోయేంత వరకు, అంటే యావరేజ్ మీద 70 ఏళ్ల వరకు అసలు ఆగదు అది. 0.7 సెకండ్స్ కి ఒకసారి చొప్పున కొట్టుకుంటూ ఉంటుంది అది. పాయింట్ 7 సెకండ్స్ కాదు, 0.7 మినిట్స్ అంటే 45 సెకండ్లకి ఒకసారి అది కొట్టుకుని లేచిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల పాటు కొట్టుకుంటూ ఉంటుంది. ఏ శక్తితో కొట్టుకుంటుంది అది? తల్లి గర్భంలో శిశువు పెరుగుతాడు. ఎంత అద్భుతమైనటువంటి సృష్టి అది. అందులో తల్లి ప్రయత్నం ఎంత అని నిల్. మన సంస్కారాలు కనుక అర్థం చేసుకుంటే, గర్భధారణ సంస్కారం, పుంసవుల సంస్కారం, సీమంతం ఉన్నాయేమో, ఏదో పుంసవుల తర్వాత ఇంకోటి ఉంది సీమంతం, 2వ నెలలో జరిగేది సీమంతం ఉంది కదా, అది అవి మూడు తల్లి గర్భంలోనే జరుగుతాయి. ఆ జగత్తులో జరిగేటటువంటి ప్రక్రియలు మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఇలా అర్థం కావు, మీకు ఇక్కడ అర్థం కానే కావు, ఏ డాక్టర్కి అర్థం కావు. కానీ ఆ శూన్య స్థితిలోకి మీరు వెళ్ళిపోతే అర్థమవుతుంది. వెళ్ళిపోవటానికి మీరు చేయాల్సిన కష్ట పని ఏంటని మీరు అదే అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నాను, అది కష్టమేం కాదు, అది ఒక ట్రిక్ అంతే. ఆ ట్రిక్ నేర్చుకోవటమే ఇబ్బంది. ఇంచేత మీరు ఏదో చేస్తున్నాను, నేను ధ్యానం చేయాలి అని కూర్చుంటారు. నేను ధ్యానం చేయాలి, నేను ధ్యానం చేయాలి, నేను 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 రాదు. అది నేను ఉన్నాడుగా అక్కడ, నేనే పోవాలి, పోవలసిందా నేను. మరి నేను పోయింది, మరి నువ్వేం చేయాలి? నువ్వేం చేయకాలి, నువ్వేం చేయకుండానే గుండె కొట్టుకుంటోంది, నువ్వేం చేయకుండానే అన్నం అరుగుతోంది, నువ్వేం చేయకుండానే బట్ట తలకాని వాళ్ళకి జుట్టు పెరుగుతోంది, గోల్డ్ పెరుగుతున్నాయి, నువ్వేం చేస్తున్నావు ఇందులో? ఎంత సైంటిఫిక్గా పెరుగుతాయి ఇవి, కనుబొమ్మలు కనుబొమ్మల సైజులోనే పెరుగుతాయి, ఎక్కువ పెరగవు తక్కువ పెరగవు. మీసాలు అవి ఎక్కడ పెరగాలో అక్కడే పెరుగుతాయి. ఏ శక్తి ఇదంతా చేస్తుంది? ఆ శక్తిని వదులుకుని మీకు చేతకాని శక్తితో అంతా చేస్తానంటారు ఏంటి? అసలు కామన్ సెన్స్ ఎందుకు రాదు మీకు? మనకి ఎందుకు బుద్ధి రాదు అని భారతీయులకి ముఖ్యంగా. అసలు నువ్వు ఆలోచించి చేయగలిగే పని ఏముందని, అసలు ఏమీ చేయలేవా నువ్వు? నువ్వు అనుకుంటున్నావు మళ్ళా పక్కన అటు కూర్చో, నిటారుగా కూర్చో. అంచేత ఆ భారతీయుల యొక్క ఆ మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఇందుకు భారతదేశం జగద్గురు పీఠం. ఇంచేత ఇది మీరు విదేశాల్లో చెప్తే వాళ్ళకి చచ్చిన అర్థం కాదు. ఇది మీకు అర్థమవుతోంది అసలు ఆ స్థితి ఏంటో. మీకు ఉన్నటువంటి కష్టం ఏంటంటే ఆ స్థితి చేరుకోలేకపోతున్నారు, అది వేరే విషయం. అసలు చేరుకోలేకపోవడం కష్టమే కావచ్చు, కానీ అసలు ఆ స్థితి ఏంటో కూడా అర్థం కాకుండా గాభరా పడతారు. ఆ స్థితిని అవగాహన చేసుకోండి. అది ఆ స్థితి అవగాహన అయిపోతే మీరు అసలు ఏ సాధనలు చేయక్కర్లే. కానీ ఏ సాధనలు చేయక్కర్లేదు కదా అని ఆ స్థితికి వెళ్ళారనుకోండి, అప్పుడేమైంది? ఆ స్థితికి వెళ్ళాక అది మిమ్మల్ని చావుగుట్టి చెవులు ముస్తుంది. అది గురువుల యొక్క చరిత్ర మీరు చదవండి. రమణ మహర్షి సడన్ గా ఏ పూర్వజన్మ సుకృతంతోనో కాలేజీ ఫీజు కట్టడానికి వాళ్ళన్న మధ్యాహ్నం భోజనంకి లంచ్ అవర్లో రాబాబు అన్నాడు, రీసెస్ లో వచ్చాడు. వాళ్ళన్న రాలేదు అప్పటికి, ఫోన్ చేశాడు, అమ్మ అన్నం పెట్టింది. లోపల భయం ఉంది, ఫీజులు అవి ఇవ్వకపోతే మిస్ ఏమంటున్నాను, ఇక్కడ మన ఎంత అవస్థ పెట్టేస్తారు పిల్లలు, ఆ భయం ఉందేమో ఆయనకి. ఆ భయంతో పడుకున్నట్టున్నాడు, లేకపోతే కన్ను అలాగా కాస్త మూత పడిందేమో. సడన్ గా నేను చచ్చిపోతున్నాను అని భయం పట్టింది. ఇంకా భయం భయం మౌనంలో గడిపాడు. మృత్యు భయము అందుకు గుర్తు చేసుకోమని నిరంతరం మనం చెప్పేది. ఇంకా రేపు చచ్చిపోతామని తెలిసినప్పుడు ఇవాళ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇల్లు కట్టుకుందాం, డబ్బు సంపాదిద్దామని ఉండదు. దేని మీద ఉంటుంది? ఏదో నాలుగు మంచి పనులు చేద్దాం. పరీక్షిత్ మహారాజుకు కూడా ఇంకా వారం రోజుల్లో నువ్వు చస్తావరా అంటేనే ఆ ఒంటి స్తంభం మేడ మీద కూర్చున్నాడు, లేకపోతే రాజ్యం చేస్తూ కూర్చున్నాడు. కానీ దాని అనివార్యత మనకి తెలుసు కదా. అలాగా రమణ మహర్షికి ఆ మృత్యు భయం తగులుకుంది. తగులుకోగానే మొట్టమొదటి జరిగింది ఏంటి? చదువు మానేశాడు. చదువు మానేయటానికి ఇది మంచి వంక దొరికిందని చదువు మానేస్తే కుదరదు, ముందు భయం తగులుకోవాలి మీకు, అప్పుడు ఇంకేం రుచించదు. భయపడిన వాడికి ఏం, ఏది అన్నం తిను బాబు అంటే ఏం తింటాడు వాడు? మంచిగా తాగు బాబు అంటే ఏం తాగుతాడు వాడు? ఏం తాగాడు? ఇంకా పారిపోయాడు. పారిపోయి ఓ చోట కూర్చున్నాడు. ఆ మౌనంలోకి వెళ్ళిపోయాక ఆ మౌనాన్ని సాధించటానికి ఆయనకి 26 ఏళ్ళు పట్టింది. ఆ తేడా అర్థం చేసుకోండి. ఏంటి అన్ని మానేసుకుని ఇంకా అది తప్ప నాకే అక్కర్లేదు అన్న వ్యక్తికి 26 ఏళ్ళు 36 ఏళ్ళు పట్టింది. నాకు కౌంట్ కరెక్ట్ టైం తెలియదు కానీ చాలా టైం పట్టింది. సిద్ధిసాయికి 12 ఏళ్ళు పట్టిందని ఆయనే చెప్పుకున్నాడు కదా. వెంకయ్య స్వామికి 13 ఏళ్ళు పట్టింది. రామకృష్ణ పరమహంస యొక్క సాధన మీరు చూసుకున్నారు కదా, ఎంత సాధనలు, ఎంత తీవ్రమైనటువంటి సాధనలు ఆయన చేశాడో ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది కదా. కానీ ఇన్ని సాధనలు చేసి స్వయంగా అమ్మ రూపాన్ని కంటి ముందు పిలిస్తే పలికేది ఆవిడ. ఏమడుగుతారు అమ్మని అడిగి తెలిసేసుకునేవాడంతా. వివేకానంద రామకృష్ణ పరమహంసను భయపించేవాడు, నువ్వు నా మీద మోహం పెంచేసుకుంటున్నావు, చాలా ప్రమాదం వస్తుంది నీకు, రాలేదంటే అంత ఏడుస్తావేంటి, బాధపడతావేంటి అని. అప్పుడు వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నేను వివేకానందను చూసి ప్రేమిస్తున్నానా, లేకపోతే అతనిలో ఉన్నటువంటి శక్తి వల్ల అంటే. అప్పుడు అమ్మ చెప్పిందిట, కాదు వివేకానంద చెప్పిన మాట నమ్మబాక. అలాంటి వ్యక్తికి కూడా పరమే వ్యోమంలో ప్రవేశం ఎప్పుడొచ్చింది, ఆ రూపాన్ని దాటగలిగితే. తర్వాత ఏం చేయాల్సి వచ్చింది, ఆ గురువు వచ్చాడు, ఏం చేశాడు ఆ గురువు, ఆ దేవతని చంపేయన్నాడు. అందువల్ల నేను మీకు చెప్పేది గురువు ఎప్పుడు కూడా దేవతాశక్తుల కంటే గొప్పని. ఆయన అంత సాధనలు చేసుకుని ఆ దేవతాశక్తి వరకు వెళ్ళిన తర్వాత ఆ పరమే వ్యోమంలోకి ప్రవేశించాలి అంటే ఏం చేయాల్సి వచ్చింది, ఏ ఆకృతి ఉండకూడదు అక్కడ, కాళీమాత కూడా ఉండకూడదు అక్కడ. అలాంటి స్థితి మీకు సహజంగా వస్తుంది. అది ఎందుకు సహజంగా వస్తుంది, బికాజ్ ఇట్ ఈజ్ యువర్ బర్త్ రైట్. మీ పుట్టుకే ఆ పరమే వ్యోమం నుంచి వచ్చింది కనుక. మనం అందరం మీ అంటే మీదే కాదు, ఈ ఖనిజము, ఈ ప్లాస్టిక్, ప్రతిదీ ఆ పరమే వ్యోమం నుంచి వచ్చింది. ప్రతిదీ ఆ పరమే వ్యోమంలోకి లయమైపోతుంది. మీకు ఆ ట్రిక్ తెలిస్తే మీరేం చేయకలే, వాటంతట అవే జరగవలసిన పనులు మీ ద్వారా జరుగుతాయి. కానీ నేను పరమే వ్యోమంలోకి వెళ్ళిపోయాను అని అలా కూర్చుండిపోయావు అనుకో, ఏమీ జరగటం లేదనుకో, నువ్వు వెళ్ళలేదు, నిద్రపోతున్నావు అనమాట. యాక్టివిటీ తగ్గకూడదు. అందుకనే ఏంటి మీ కండిషన్ చెప్తున్నా నేను, దానంతట అది పరమే వ్యోమన్ మీ మీద ఆవహించినంత వరకు పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్ చేయండి. మిగతాది ఎంత ఎక్కువ మీరు శారీరకంగా మానసికంగా మెదడుతో కష్టపడగలిగితే అంత కష్టపడండి. మీరు అలిసిపోయి పడిపోవాలి మీరు, అప్పుడు మీకు పరమే వ్యోమంలో చాలా సులభంగా ప్రవేశం వస్తుంది. అందుకని ఈ గురు చరిత్ర పారాయణలు రాత్రి పగలు చదవమనేది అందుకు. పొద్దున్న గంట సాయంత్రం ఒక గంట ఏం అలుస్తావు, పొద్దున్న గంట సాయంత్రం గంట అలసట ఏంటి, అలసట లేకపోతే పను రావు. మరి ఏం చేయాలి, మీ శారీరక స్థితి మీ యొక్క అనుకూలతని బట్టి ఆ పరమే వ్యోమన్ ఆ శూన్యమైనటువంటి ఖాళీ అయినటువంటి స్థితికి వెళ్ళిపోండి. ఆ శాంత స్థితిలో మాట్లాడాలని ఉండదు, చెప్పాలని ఉండదు, వినాలని ఉండదు, ఏమి చేయాలని ఉండదు. ఇంచేతది శాంత స్థితి, ఏ మాట వచ్చినా ఏమొచ్చినా ఏమవుతున్నా శాంత స్థితి డిస్టర్బ్ అయిపోతుంది. కానీ ఆ శాంత స్థితిని మనం ధ్యానంలో అవగాహన చేసుకుని పొద్దున్న పూట రాత్రి సాయంత్రం ఆ శూన్యంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. చేసేమవ్వాలి, చివరికి నువ్వు లేని స్థితికి రావాలి. ఆ జ్ఞాపకాలతో నిత్య జీవితంలో జీవించండి. ఆ జ్ఞాపకాలతో దానికి శక్తి ఉంది మిమ్మల్ని ఓవర్ పవర్ చేసి మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క పరిస్థితులను కానీ ఓవర్ పవర్ చేసి డామినేట్ చేసి మిమ్మల్ని తన వైపు లాక్కునే శక్తి దానికి ఉంది. కానీ మీరు ఒప్పుకుంటేనే కండిషన్ అది. ఆధ్యాత్మికతలో డిక్టేటర్షిప్ లేదు, డిక్టేటర్షిప్ ఏం లేదు, మీరు ఒప్పుకుంటేనే అది తీసుకెళ్తుంది. మీరు ఒప్పుకోకపోతే బెటర్ లక్ ఇన్ నెక్స్ట్ బర్త్. దానికి తొందర లేదుగా, ఆ పరమే వ్యోమంకి కాలాతీతమైనటువంటి స్థితి, దానికి ఏం తొందర, మీకు తొందర. ఇది అర్థం చేసుకోండి బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ నిరంతరం మీకు గుర్తుండాలి. ఈ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే గురువులు. ఆ స్థితిలో వాళ్ళు ఎలా పనిచేశారో మనకి తెలిస్తే మనకి మార్గదర్శకంగా ఉంటుంది. మనం కూడా ఇలాంటి పనులు చేద్దాం, ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ మార్గంలో మనం వెళ్తూ ఉంటాం. కానీ మనం చేయవలసిన పని, చేయకూడని పనులు, స్వార్థపరమైనటువంటి పనులు అవుతే ఇంద్రియ సుఖాలకి సంబంధించినటువంటి పనులు అవుతే అవి పరమే వ్యోమం నుంచి వచ్చినటువంటి నిర్దేశాలు కావు. టెస్ట్ అంతే. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ చేస్తాం మనం? మనం ఏం చేస్తున్నామో చూడం, పక్క వాళ్ళు ఏం చేస్తున్నాడో చూస్తాం. వాళ్ళు అసలు ఆధ్యాత్మిక జగతి పనికిరాడు. వాక్ ద వెలోన్. ఆధ్యాత్మిక జగత్తులో ఒక్కడు నడవాల్సిందే. మరొకటి, మీరు కలిసి చేయమంటారు కదా, నీ ఎడ్యుకేషన్ కలిసి చేయటల్లే, కానీ ఎవడు చదువు వాడిదే. క్లాసులో 40 మంది 50 మంది కలిసి కూర్చుంటున్నారా, వేరువేరుగా కూర్చుంటున్నారా? ముగ్గురో నలుగురో క్లాసులో ఉంటే మేమేం చేస్తాం, ఇంకా మిగతా వాళ్ళని రానివ్వండి అంటాం. కానీ ఎవడు చదువు వాడిదే. అలాగే ఇక్కడ కూడా సామూహికంగా మీరు ధ్యానాలు చేస్తారు, జపాలు చేస్తారు, అది చేస్తారు, కానీ ఆ పరమే వ్యోమంలోకి వెళ్లేటటువంటి ప్రవేశము మాత్రము ఒకటే, అద్వైతమే. దాన్ని అర్థం చేసుకో, దానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీరు ఉన్న చోటే ఎక్కడున్నారో అక్కడే దాన్ని పొందవచ్చు. ప్రశ్న ఏంటి, కేవలము మీ దృష్టి మారాలి. ఏంటి దృష్టి మారాలి? బాహ్య జగత్తులో ఉన్నటువంటి దేనికి మీరు చలించవద్దు. బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి కోరికలు కోరుకోవద్దు. ఏది లభించిందో, ఏది వచ్చిందో, ఏది ఉన్నదో దానితో తృప్తి పడ ముందు. తృప్తి పట్టడం ఎందుకు? అనంతమైనటువంటి శక్తి పొందటానికి. రాజాదిరాజు అయినటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వశిష్ఠుడు ఊరుకోవచ్చు కదా దాహం కావాలి అంటే, రాజు ఒకడు వచ్చేసాడు ముందు దాహం కావాలి అని. కానీ ఆ పరమే వ్యోమంలో ఉన్నటువంటి వ్యక్తికి తెలుసు, రాజుకి మాత్రమే కాదు దాహంగా ఉన్నది, రాజు వెనకాతలు ఉన్నటువంటి పరివారానికి కూడా దాహంగా ఉంది. దాహం మాత్రమేనా ఉంది రాజుకి? ఆకలి కూడా ఉంది. కానీ ఇంత చిన్న గుడిసెలో ఉంటున్నటువంటి, పర్ణశాలలో ఉంటున్నటువంటి వ్యక్తి దగ్గర ఏముంటుంది ఆహారం? ఒక వ్యక్తి ఉంటాడు, ఇద్దరు ఉంటారు మహావతే. ఎన్ని పళ్ళని దాచుకుంటారు? అందులో పూర్వకాలంలో ఋషులు ఏం దాచుకోరు, ఉన్నలేదో అప్పుడే పనిచేస్తారు. అంచన మంచినీళ్ళు ఉంటాయేమో అని అడిగాడు. కానీ పరమే వ్యోమంలో ఉన్నటువంటి వశిష్ఠుడికి అందరి బాధ తెలుసు, అందరు భోజనానికి రండి అన్నాడు. నీకు తెలుసా రాజపరివారంలో ఎంతమంది ఉంటారు అన్నాడు. నాకెందుకు తెలుసుకోవటం అన్నాడు. నేను అనేస్తాను మాస్టర్, దానికి ఉంది రండి అందరూ భోజనానికి, నాకెందుకు? కానీ వచ్చాక మీ చేతిలో కళ్ళు వాచిపోయి అనుకోండి, బాబోయ్ వీళ్ళకి తిండి ఎలా పెడతామని. మరి కుదరదు, పరమేశ్వర్యంలో ఉన్నవాడికి అసలే ఉండదు. ప్లస్ వీళ్ళందరికీ భోజనం పెట్టాలి అనే కోరికతో కూడా పెట్టాడు వాడు. వీళ్ళందరూ కూడా పరమే వ్యోమంలోంచి వచ్చినటువంటి వ్యక్తులు. ప్రతి సైనికుడు విశ్వామిత్రుడు పరివారంలో ఉన్నవాడు ఎవడు? వీళ్ళందరూ పరమే వ్యోమన్ పుత్రులేగా. అక్కడ వాళ్ళకి ఆహారం లేదు, మరి పరమే వ్యోమన్ ఏం చేస్తుంది? ఆహారం ఇస్తుంది. పిలిచాడు, తెలియదు వీడికి, అర్థం కావటం లేదు అనుకున్నాడు. కానీ ఏమైందో తెలుసు కదా మీకు, చివరికి ఏమనుకున్నాడు, రాజరికం అక్కర్లేదు నాకు, ఇది నేర్చుకుంటాను అన్నాడు. ఓ రాజు రాజరికం వరకు నేర్చుకునేటటువంటిది మీరు ఎందుకు నేర్చుకోవడానికి వచ్చు? మీరేం వదలక్కర్లే, అది మీరు అదృష్టవంతులు. రాజ్యం అది ఉందనుకోండి, వదలంట కూర్చో ఇబ్బంది. ఆ మానసిక స్థితి అని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమంటే, వెళ్ళిపోతే అది పిరికితనం, అది బాధ్యత రాహిత్యం. అది దానికి అసలు పరమే వ్యోమం లొంగదు. ఇంకాస్త ముట్టికాయలు వేసి ఇంకాస్త బాధ్యత కలిగినటువంటి పరిస్థితులు కలగజేస్తుంది. కానీ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ, మరి బాధ్యత యొక్క గీత ఎలా గీస్తాం, అది పరమే వ్యోమాన్ని అడగండి. ఉంది కదా అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పేది, గురువుని అడగక్కర్లే, మనలో ఉన్నటువంటి ఆ గురువుని మీకే తెలుస్తూ ఉంటుంది ఏది బాధ్యతో ఏది మోహము. బాధ్యత ఖచ్చితంగా నిర్వర్తించండి, మోహం నిర్వర్తించవద్దు. దీన్ని గురువులు ఎలా చేశారు అన్నది గురు చరిత్రలో మీరు చదువుకోవాలి. అందుకు గురు చరిత్రలు చదవమనేది. గురు చరిత్రలు చదివితే నా కోరిక తీరిపోతుంది అన్నది మొదటి మెట్టు మాత్రమే. మొదట రండి ఆ దారమ్మట, అలాగే వాళ్ళు ఆకర్షిస్తారు కూడా. ఆకర్షణ తర్వాత చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తారు. ఇంకా తెలియదు, ఇంకా జీవితంలో చచ్చినా మీకు ఆ మ్యాజిక్లు జరగవు. కానీ ఆ రుచి ఉంది కదా, చాలది లాగదీస్తుంది. కానీ మ్యాజిక్ల కోసమే ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం? అవగాహన అయిపోయింది కదా. వాళ్ళు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మానసిక స్థాయిలో మీరు ఉండదలుచుకుంటే నిరంతరము వాళ్ళ స్వరూపాన్ని దర్శించండి. ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను నేను, షార్ట్ కట్ మెథడ్. గురుస్వరూపమే పరమే వ్యోమన్ స్థితి. దాన్ని మీరు ఎంత బాగా ఊహించగలుగుతారో, ఎంత బాగా మీ వెనకాతల జ్ఞప్తి ఉంచుకుంటారో. ఎలా గెప్పించుకుంటామో మనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఈ ఫ్యాన్ క్లబ్, ఫిల్మ్ యాక్టర్స్ యొక్క ఫ్యాన్లు మంచి ఉదాహరణలు. వాళ్ళ జేబులో, వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ గోడల మీద, అన్ని చోట్ల కూడా వాళ్ళ ఇష్టమైనటువంటి ఆ యాక్టర్ బొమ్మ ఉంటుంది. ఉండటమే కాదు, వాళ్ళ కళ్ళు మూసుకున్నా, తిన్నా, నడిచినా, చేసినా, వాళ్ళ హావభావాలు అన్ని కూడా ఎలా ఉంటాయి? అలా మారిపోండి మీరు. ఫస్ట్ స్టెప్ అది, ఫస్ట్ స్టెప్ మాత్రమే అది. అందుకు గురు చరిత్రలు బాగా బాగా చదవండి మీరు. ఆ గురువు యొక్క ముఖ కళివకలు, వాటిలో ఉన్నటువంటి ఆ సన్న సన్న గీతలు కూడా మీ మనసులో ముద్రింపబడిపోవాలి. అది ఎప్పుడైతే ముద్రింపబడిపోతుందో, కారణం ఏంటి, ఇదంతా ప్రతి పదార్థము కూడా పదమే అని ముందే చెప్పుకున్నాం కదా. మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి పదార్థము కూడా పదమే. పదమే అంటే ఏంటి? వైబ్రేషన్స్, స్పందనలు. అంచేత ఎప్పుడైతే మీరు ఆ స్వరూపాన్ని చూస్తారో, ఆయన స్పందనలు మీరు ప్రవేశిస్తాయి. ఆయన స్పందనలు ఎప్పుడైతే మీలో ప్రవేశిస్తారో, మీకు గురువుకి తేడా ఉండదు. సో సింపుల్ యాజ్ దట్. అంచేత ఏం చేశాడు సిద్ధేశ్వర? చెప్పింది అదే, నేను నా గురుముఖాన్ని ఎన్ని సంవత్సరాలు చూశాడు ఆయన? చెప్తారు, మీరు చదువుతారు కదా, అందులో 12 సంవత్సరాలు చూస్తూనే ఉన్నానన్నాడు. మరి మిగతా పనులు ఏం చేయలేదా? అప్పుడు అన్ని పనులు చేశాడు, కానీ ఆ ముఖాన్ని మాత్రము పోనివ్వలేదు. కానీ నేను అన్ని ముఖాన్ని గుర్తుంచుకుంటున్నా మాస్టర్, కానీ నేను సినిమా చూస్తున్నాను. నువ్వు సినిమా చూస్తున్నావు అంటేనే అర్థం గురుముఖం పోయిందని అక్కడ. ఆయన తప్ప, లేకపోతే ఆయన అప్పగించినటువంటి బాధ్యతలు తప్ప. మరి సిద్ధి సాయి వాళ్ళు ఏం అప్పగించారు? వాళ్ళేం అప్పగించటం లేదు, వాళ్ళు పరమే వ్యోమన్, ఆ మహాశూన్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఆ పరమే వ్యోమం నుంచి వచ్చింది. కనుక ఈ శరీరంతో సంబంధ బాంధవ్యాలున్న అన్ని కూడా పరమే వ్యోమం మనకిచ్చినటువంటి బాధ్యతలే. మరి ఆ బాధ్యతలను మనం ఎప్పుడు వదిలించుకోవాలి? మీరు ఎందుకు వదిలించుకోవటం? అదే వదిలిస్తుంది. కానీ అది ఎప్పుడు వదిలిస్తుంది? మీ యొక్క ఆవేదన, మీ యొక్క తీవ్రత బట్టి వదిలిస్తుంది. పొద్దున్న కరెక్ట్గా సూర్యోదయము, కరెక్ట్గా సూర్యాస్తమైన టైములో మీరు క్రమము తప్పకుండా ఒక సంవత్సరం పాటు చేయగలిగితే విత్ దిస్ క్వాలిటీ, కూర్చున్నప్పుడల్లా మీకు ఇది గుర్తుండాలి, నేను ఉండకూడదు, కోరికలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు, ఆ పరమే వ్యోమన్ లోని స్పందనలు నాలో ప్రవేశించాలి అనుకుంటూ ఎప్పుడైతే కూర్చుంటావో నీ సిన్సియారిటీ రియాక్షన్ వస్తుంది. మరి దాని రియాక్షన్ ఎలా ఉంటుంది? కుచేలుడు మెతుకు పెట్టాడు, నేను పెట్టేస్తాను మాస్టరు మెతుకు. కుచేలుడు అక్కడ మెతుకు పెట్టలేదు, తన దగ్గర ఉన్నదంతా పెట్టాడు. మీరు అది గుర్తుంచుకోవాలి, కుచేలుడు పెట్టిన మెతుకు మెతుకు కాదు, అది సర్వస్వము, అది సర్వసమర్పణ. అంచేత ఏం చెప్పారు లలిత దుర్గా సప్తశతిలో? దదామి ప్రతిగృణామి. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసి, ఇచ్చేసాక ఏం చేయాలి? సమర్థ గురు రామదాస్ కి శివాజీ మొత్తం ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఏమన్నాడు సమర్థ గురు రామదాస్? నువ్వు నా బదులు రాజ్యం చేయన్నాడు. జీవితాంతం వరకు కూడా అతను సమర్థ గురు రామదాస్ బదులు మాత్రమే రాజ్యం చేశాడు తప్ప నేను రాజ్యం చేస్తున్నాను అనుకోలే. అలాగే మీరు జీవించండి. అప్పుడు మీకున్నటువంటి పరిస్థితులు ఆ పరమే వ్యోమన్ కనుక అనుకుంటే మ్యాజిక్ లాగా సాల్వ్ చేసేస్తుంది. సాల్వ్ చెయ్యదు మనకేంటిట? నారాయణరావు గారికి చెప్పేశాను నేను చేయండి అని, ఆయన చెయ్యరు, నాకేంటిట? ట్రస్ట్ మానసిక స్థితి. కానీ నాకేంటిట అని కూర్చోంగా అర్థమైందా? ట్రస్ట్, ట్రస్ట్ అంటే అది ట్రస్ట్ దగ్గర వీలు ఉంటే, ట్రస్ట్కి అనుకూలంగా అది ఉంటే చేస్తాం. అనుకూలంగా లేకపోతే వచ్చేస్తే మీరే ఎదిగిపోతారు. అసలు ఇంకా మీరు ప్రయత్నించే కదా, గుర్తుంటే మర్చిపోకూడదు. మీరు నిరంతరం గుర్తుండాలి మానసిక స్థితి. ఏంటా మానసిక స్థితి? నిరంతరము కూడా నేను ఆ మహాశూన్యము నుంచి ఆవిర్భవించాను, మొత్తము ఆ మహాశూన్యంలో లయమైపోతున్నాయి, జరుగుతున్నదంతా ఓ మహాశక్తి జరిపిస్తోంది, సూర్యుడు చుట్టూ పృథ్వీ తిరుగుతోంది, ఎంత వేగంతో తిరుగుతోందో చూశారు కదా. అంత వేగంలో తిరుగుతుంటే 86 లక్షల 84 లక్షల జీవకోట్లున్నాయి, అందులో మనిషి ఒకడు. మిగతా 83,99,999 ప్రాణుల యొక్క బాగుగోలు చూడగలిగేటటువంటి పరమే వ్యోమన్ నీ యొక్క బాగుగోలు చూడలేదా? చూడగలుగుతూ వదిలేస్తే దాని మీదకి, ఆ వదిలేయటం నేర్చుకోవాలి మీరు. దాన్ని వదిలేస్తే ఏం చేస్తున్నది? నీకు నీకు వచ్చినటువంటి సమస్యలను నివారించుకోగలిగేటటువంటి శక్తి నీకు ఇస్తుంది. ఎవరు చేసుకోవాలది? నువ్వే చేసుకోవాలి. ఒక కథ ముల్లా నసిరుద్దీన్ది చదువుతూ ఉంటాను నేను. ఒకసారి ఓ రాజుగారి దగ్గరికి, అప్పటికి ఇంకా ఎలక్ట్రిసిటీ అది లేదు, విసిన కర్రలు పెట్టి విసురుకోవటమే. ఆ తాటాకి విసిన కర్ర కడితే కాస్త గట్టిగా విసురుకుంటే ఊడిపోతూ ఉంటాయి. ఏంటయ్యా దీని యొక్క విశిష్టత, నా వరకు తీసుకొచ్చావన్నాడు. ఏమీ లేదు, మీ తరతరాలుగా కూడా ఈ విసినకర పాడవదండి, ఎంత గట్టిగా మీరు వేసుకున్నా ఇచ్చేసి. నిజమేనా లేకపోతే నీ తల తీసేస్తానన్నాడు. నిజమేనండి, కావాలంటే మీరు కొంచెం చూడండి అన్నాడు. సరే, అంత గొప్ప విసినకర్రలు కదా, నీ దగ్గర ఉన్న విసినకర్రలు అన్నీ ఇచ్చే అన్నాడు. అంత ఖరీదు పెట్టి మీరు కొనలేరండి, ఎంత రాజులైనా ముందు రెండు చూసుకోండి మీరు, మళ్ళా రేపు నేను వస్తాను, అప్పుడు చూద్దాం ఎలా పనిచేస్తుందో అని. సరే రాజుగారు కొన్నారు. అందరూ అంత గొప్పది అని చెప్పాడు కదా విసిరి, చాలా గట్టిగా విసురుకున్నాడు, ఊడిపోయింది. ఇంకా నసాడాలు అనుకుంది, కోపం వచ్చింది, రాని అన్నాడు. వచ్చాడు వాడు, నీ తల పోయా అన్నాడు. ఒక మాట చెప్పడం మర్చిపోయింది రాజుగారు, నా విసినకర్ర విసురుకోవటానికి ఒక స్పెషల్ టెక్నిక్ ఉందన్నాడు. విసినకర్రను చోట బిగించేయండి, మీ తల పరిస్థితి అంచేత మహాశూన్యములో వీడు తల తిప్పినా వాడు విసిరినా ఆ విసినకర్ర ఉదాహరణ ఏదైనా కావచ్చు, కానీ ఆ మహాశూన్యములో మాత్రం మీరు ఆ గాల్లో తేలుతున్నారు. ఆ మహాశూన్యములో పృథ్వీ ఎక్కడ తిరుగుతోంది? మహాశూన్యంలో తిరుగుతోంది. సూర్యుడు ఎక్కడున్నాడు? మహాశూన్యంలో ఉన్నారు. మరి మీరు ఎక్కడున్నారు? మహాశూన్యంలో ఉన్నారు. అంచేత మీ యొక్క జీవిత విధానం అంతా దేని మీద ఆధారపడింది? మహాశూన్యం మీద ఆధారపడింది. దాని మీద మీరు ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నుంచుంటాను అంటే ఆవిడేం చేస్తాడు? ఆ మానసిక స్థితి దీపావళి నాడు వెలిగించేటటువంటి జ్యోతి. ఏంటి చీకటిగా? కారణ జగత్ అంటే గాఢ నిద్ర. ఆ కారణ జగత్తులోనే జ్యోతులన్నీ ఉన్నాయి. మనకు కనిపించేటటువంటి ప్రతి పదార్థము కూడా జ్యోతియే అన్నటువంటి అవగాహన ఈ దీపావళి నాడు కనుక మనం తెచ్చుకుని గురువుల చరిత్ర చదువుతున్నప్పుడు ఇవాళ నేను చెప్పిన ఈ ప్రాథమిక సూత్రాలు మీరు మర్చిపోకుండా రంగరించుకోండి దాన్ని. అది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఇవి మీలో మీరు డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ మళ్ళీ ఆ తప్పు చేయకండి. ఎదుట వాడు కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అన్నది మీ మనసులో ఉన్నంత వరకు మీరు ఎదగరు. కాలేజీలో కూడా అంతే కదా, ఎదుట వాడు చదువుతున్నాడు లేదా, వాడు ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుతున్నాడు లేదా అని చూస్తావా? వాడు చదవకుండా ఉంటేనే బాగుంది అనుకుంటాం, అంచేత మనకి ర్యాంక్ వస్తుంది. అంచేత మీరు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మీ యొక్క స్థాయి ఎదుగుతుందో లేదో చూసుకోండి. ఏ విధంగా చూసుకుంటాం?